गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः
సీక్రెట్ డాక్టర్ గురించి మాట్లాడుకుంటూ మొట్టమొదట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం ఏంటి అంటే నిద్రాస్థితి ద స్టేట్ ఆఫ్ స్లీప్ ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అని. సీక్రెట్ డాక్టర్ గురించి చెప్తూ ఇంతసేపు నిద్రాస్థితి మీదే ఎందుకు మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే సీక్రెట్ డాక్టర్ ప్రళయం నుంచి స్టార్ట్ చేస్తుంది. ఆవిడ ప్రళయ స్థితి నుంచి అంటే పూర్వ సృష్టి అంతరించిపోయి ప్రళయం వచ్చి ప్రళయం యొక్క కొన్ని కోట్ల సంవత్సరాల కాలం పూర్తయిపోయిన తర్వాత ఇంకా సృష్టి ప్రారంభింపబోతోంది అన్న పాయింట్ దగ్గర నుంచి ఆవిడ స్టార్ట్ చేస్తుంది. అంటే నిద్రాస్థితి నుంచి స్టార్ట్ చేస్తుంది అన్నమాట ఆవిడ. అంచేత నిద్రాస్థితి గురించి మనం మాట్లాడుకుంటూ నిద్రాస్థితి గురించి రెండు పాయింట్స్ చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నిద్రాస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఎంత పరిజ్ఞానము ఉన్నదో ఏ విషయం గురించైనా సరే అవంతా కూడా అవ్యక్త స్థితి గడిపోతాయి, అన్మానిఫెస్ట్ స్థితి గడిపోతాయి నిద్రలో. నిద్ర లేచిన మరుక్షణము అవంతా ఏమవుతాయి, మళ్ళా మేనిఫెస్ట్ స్టేట్కి వస్తూ ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్. ఈ మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ స్టేట్లో యాజ్ ఎ గ్రూప్ మనం అందరం ఇక్కడ కూర్చుని సాధించదలుచుకున్న విషయాన్ని ఇందాక పాట ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అమ్మ నాన్న, ద ఫాదర్ ప్రిన్సిపల్, ద మదర్ ప్రిన్సిపల్, పురుషుడు ప్రకృతి, సంకల్పము పరివర్తన, ద్వంద్వము. ఈ ద్వంద్వము యొక్క పూర్తి అవగాహన మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో ఇంకా మోడర్న్ సైంటిఫిక్ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తే ద పాజిటివ్ ప్రిన్సిపల్, ద నెగటివ్ ప్రిన్సిపల్. మ్యాగ్నెటిక్ లాంగ్వేజ్ లోకి వెళ్ళామనుకోండి ద పొలారిటీ, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువము. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలన్నా పాజిటివ్ నెగిటివ్ అన్నా ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా నిద్రాస్థితికి సంబంధించి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. స్పిరిచువలిజంలో సాధారణంగా మనం ఏమనుకుంటున్నాం అంటే పాజిటివ్ స్టేట్ అంటే మెలకుగా ఉండటం అని. కానీ స్పిరిచువల్ లైఫ్ లో మనం ఏమాత్రమైనా ముందుకు వెళ్ళదలుచుకుంటే మనం బాగా మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిద్రాస్థితిని మనం ఉపయోగించుకోవాలి. ఆ నిద్రాస్థితిని ఉపయోగించుకోవటానికే ఒకనొక సంకేతాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. దాన్ని మన భాషలో ఋషుల భాషలో దేవాలయం అన్నారు, ఈజిప్షియన్ భాషలో పిరమిడ్ అన్నారు, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో నెంబర్ 7 అన్నారు, ఇంకా మిగతా అదర్ లాంగ్వేజెస్ లో స్క్వేర్ ప్లస్ ట్రయాంగిల్ అన్నారు. దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. మూర్తి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేస్తాం. ఈ మనం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో సాధారణంగా ఆధ్యాత్మిక అభిరుచి గలవాళ్ళు, ఈ సీక్రెట్ డాక్టర్ తెలుసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ విధానాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని దీన్ని స్లీప్ స్టేట్ అంటాం. అందుకే సాధారణంగా దేవాలయాల్లోకి అక్కడికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసాక కూడా ఒకసారి బయట కూర్చుని ఇక్కడ చూస్తాం, శిఖరాన్ని చూడాలి అంటాం మనం ఎప్పుడు కూడా. దేవాలయ గోపురాన్ని అంటే ద సోర్స్, ద బిగినింగ్, ద స్టార్టింగ్ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ మూడు రకాలైనటువంటి అభివ్యక్తులు వస్తుంటాయి. ఒకటి సంకల్పము, ఆ విల్ దగ్గర నుంచి విజ్డమ్, ప్రజ్ఞ, యాక్షన్,
యాక్షన్ కి రాకపోయే ముందు ఇవి రెండు చాలా సీరియస్ గా ఇంటరాక్ట్ చేయాలి. సంకల్పము, విజ్డమ్, ప్రజ్ఞ, ఈ రెండింటి ఇంటరాక్షన్ యోగ సాధన. మొత్తం సీక్రెట్ యాక్షన్ లో ఆ మొత్తం 500-600 పేజీల పుస్తకంలో ఈ ఇంటరాక్షన్ చెబుతాను ఎన్ని రకాల ఇంటరాక్షన్ అవుతుంది అంటే, సంకల్పం ఏర్పడిన తర్వాత ఆ సంకల్పాన్ని మీరు ఎలాగ ముందు దాచుకోవాలో తెలుసుకునేటటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకున్న తర్వాత కూడా యాక్షన్ లేకపోతే పని జరగదు. ఈ యాక్షన్ ని పురుషార్థము అన్నాం. దీన్ని చిత్రమైన పురుషార్థము అని కర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్తూ ఉంటాం. ఈ నాలుగు పదాలు కంటే భ్రష్ట పట్టుపోయినటువంటి పదాలు నా ఉద్దేశంలో భారతీయ సంస్కృతిలో లేవు. ఎవరికి ఇష్టం వచ్చిన అర్థాలు వాళ్ళు ఇచ్చుకుంటే వెళ్ళిపోయి సింపుల్ గా దాన్ని ఎదురుకుండా చూస్తే కనిపించే అర్థాన్ని వదిలేసి మిగతా అన్ని అర్థాలను కూడా ఇచ్చుకుంటూ ఉంటాం. దానికి శాస్త్రాలలో రెండు ఉదాహరణలు చెప్తూ ఉంటారు పండితులు. పంకజము అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. పంకజము అంటే పద్మము అని ఇస్తాం. ఇంకా అసలు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎవరినైనా అడగండి మీరు ప్రపంచంలో, పంకజము అంటే పద్మము అది కాదు, పంకజము అంటే మట్టిలో పుట్టింది అని అర్థం. కాన్సెప్ట్స్ కానీ మట్టిలో పుట్టింది అనేసరి కల్లా పంకజము అనే ఒక్క పదానికి ఎంత విస్తృతమైనటువంటి ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వచ్చిందో చూడాలి. పంకజము అనే పదానికి మీరు మట్టి యొక్క ఒక రేణువు దగ్గర నుంచి ఈ సంఖ్యా హ్యూమన్ బాడీకి, ఈ మొత్తం ప్రపంచానికి, విశ్వంలో ఎక్కడెక్కడ డస్ట్ ఉన్నదో, ఎక్కడెక్కడ మట్టి ఉన్నదో అంతా పంకజమే అయిపోతుంది కదా. కానీ పంకజం అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, పద్మం. అలాగా మనం ఏమైపోతున్నాం, చాలా లిమిటెడ్ ఆస్పెక్ట్స్ లో వెళ్ళిపోతున్నాం. ఈ సీక్రెట్ యాక్షన్ యాంగిల్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదట ఆ లిమిటేషన్స్ పోగొట్టుకోవాలి. ఆ పదాలు మనం వాడుతున్నప్పుడు ఆ వాస్ట్ సదానం ఉంటే స్వీప్ ఆఫ్ ద వర్డ్, ఆ మొత్తం వర్డ్ ని మనం ఉపయోగించుకోవడం చూసుకోవాలి. భాషలు ఎన్నైనా కూడా భావం ఒకటే అని చెప్పుకుంటున్నాం కదా, ఆ భావ పరంపరలోకి మనం వెళ్ళగలిగితే యు కెన్ గో ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ ఇట్. లిటరల్గా ఆ మాట యొక్క స్పిరిట్ లో వెళ్ళిపోతే శబ్ద బ్రహ్మం అనేటువంటి పదం యొక్క అర్థం కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఒకటి తప్పు మనం చేసేది. సీక్రెట్ యాక్షన్ చదువుకుంటున్నప్పుడు ఈ పదాల గురించి మనం చాలా విచితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ రెండో అర్థం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధుడు ప్రాకాక్ష్యం జరిగిన టైం అప్పుడు వేదాలను బేసిస్ గా చేసుకుని జరిగేటువంటి ఏకప్రక్రియలలో హింసాత్మకమైనటువంటి పరిమాణాలు, హింసాత్మకమైనటువంటి ధ్వనులు చూసేస్తూ జరుగుతుంది. దానికి వేదాలలోంచే ఒక ప్రమాణం తీసుకొచ్చి కోట్ చేస్తూ ఉంటారు. ఏమని చెప్తారు అంటే వేదాల్లోనే ఉందండి యాక్చువల్ గా ఏమని రాసింది వేదాలలో, వైదికీ హింస హింస అన్నది. వేదాలలో చెప్పబడినటువంటి హింస హింస కాదు అని ఒక సెంటెన్స్ ఉంది. అంచేత యజ్ఞం కోసం మీరు హింస చేస్తే అది హింస కాదు, సింపుల్ మీనింగ్. కానీ అక్కడ పంక్చువేషన్ లో వచ్చింది గందరగోళం కూడా అంతా. అక్కడ వేదాలు రాసిన వ్యక్తులు ఎవరు, ఋషులు. ఇప్పుడు మనం కాంటెక్స్ట్ బట్టి పదాన్ని అర్థిస్తూ ఉండాలి. మహిషి మహిషి అంటే గేదె అని కూడా అర్థమైంది. రాజుగారు రాజమహిషిని కలుసుకుని సభకి వచ్చారు అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏమని చెప్పుకోవాలి, రాజుగారు పెద్ద భార్యను కలుసుకుని ఆవిడతో సంప్రదించి వచ్చారు అని. కానీ రాజమహిషి అంటే రాజ్యం పోషిస్తున్నటువంటి ఒక స్పెషల్ గేదె ఉందని, ఆ గేదెను మాత్రమే చూసి ఎందుకు వచ్చారు అని మనం చెప్పుకున్నాం అనుకోండి. కాంటెక్స్ట్ బట్టి మనం అర్థం ఇచ్చుకోవాలి తప్ప కాంటెక్స్ట్ ని దాటి మనం అర్థం ఇచ్చుకోవటం మొదలెట్టే అవకాశం కాంటెక్స్ట్ అయింది. అలాగే వైదికీ హింస హింసాల ధృతి అనేటువంటి శ్లోకంలో అనేటువంటి స్టేట్మెంట్ లో వేదాన్ని ఇచ్చేటప్పుడు ఋషులు యోగ సాధన మొదలెట్టేటప్పుడు మొట్టమొదటి సాధన చేసేది హింస. యోగ సాధనలో అష్టాంగ యోగ విధానంలో యమ నియమ భాషణ ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు వస్తాయి. వీటిలో మొట్టమొదట ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి యమము, యమములో కూడా మొట్టమొదట ప్రాక్టీస్ చేసుకోవాల్సింది అహింస. చేసుకుంటూ యోగ సూత్రాలలో ఏమని చెప్పాడు పాతంజలి, మీరు అహింస ప్రాక్టీస్ చేస్తున్నారని అంటున్నారు. మీరు చేశారా లేదా అనడానికి నేను ఒక చర్చ చెప్తున్నాను, యాక్టివ్ చర్చ. మీరు చర్చ చేసుకోండి, నన్నేం అడగట్లేదు, మీ గురువు దగ్గరికి వెళ్ళేం అడగట్లేదు. ఏంటి చర్చ? మీ ముందు వైరిభావాలు కలిగిన వాళ్ళు వారి వైర స్వభావాన్ని కోల్పోయి మీ దగ్గరికి రాగలిగితే మీలో అహింస సాధన చేసినట్టు లెక్క, లేకపోతే మీరు అహింస అని మాట వచ్చి చెప్తున్నారు తప్ప అది సాధన చేయలేదు అంటాడు. అలా అన్నింటికీ చెప్తాడు. మనం ఈ ఋషుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, గురువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం చెప్తాను ఉంటాం పాము తగ్గులు అవన్నీ కూడా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదు అని చెప్పుకుంటుంటాం. బుద్ధుల దగ్గరికి అక్కడికి వచ్చినప్పుడు అందరి మాధులు వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ వైరస్ స్వభావాన్ని ఉద్దేశాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇదేంటి? యోగ సాధనలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి ఫస్ట్ స్టెప్. ఋజు ప్రవర్తనలో పరాకాష్ చెంది ఆత్మాభివృద్ధి యొక్క సంపూర్ణత్వాన్ని దర్శించుకున్నటువంటి ఋషులు రాసిన వేదాలలో ఒకవేళ హింస అనే పదం వస్తే దాని హింస అనే అర్థం మీరు చేసుకోకండి. దానికి హింస కాకుండా ఉండేటువంటి ఇంకో అర్థం ఏదైనా వస్తే ఆ అర్థాన్ని ఉపయోగించండి అని అర్థం అవుతారు. హింసకి బలి అనే పదం కూడా ఉంది. బలి చేయడం అంటే సాధారణంగా ఏంటి, బలి అయిపోయి అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి వేడికి గురైపోయేవాడి. కానీ బలి అంటే సాధారణంగా యాక్షన్ కూడా అర్థమండి. బలి అంటే కాక బలి, పితృబలి అవంతా ఇస్తున్నాం. అంటే ఏం చూస్తున్నాం మనం అక్కడ, ఆహారాలు ఇస్తున్నాం వాళ్ళకి, వాళ్ళని చంపడం లేదు, వాళ్ళని పథకానికి తిరిగినటువంటి పరిస్థితి కల్పిస్తున్నాం. ఇలాగా ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ పదాలకి చాలా అర్థాలు మనం మార్చేస్తున్నాయి. కేవలము మానవుడు యొక్క సొంత అభిప్రాయాలను దాని మీద సూపర్ ఇంపోజ్ చేసేసుకుని దాని యొక్క విశాలమైనటువంటి అర్థాలను మనం వదిలేస్తున్నాం. ఈ నాలుగు కాస్త జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఈ నాలుగు మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటప్పుడు ఇంకో నాలుగు పదాలను మనం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాన్నే పర ఇది స్థితికి సంబంధించినటువంటి నాలుగు స్థితి. ఇవాళ ఈ నాలుగింటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దీన్ని స్పష్టంగా మనం అర్థం చేసేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఆ నాలుగు వేదాల యొక్క అంతరాత్మ మనకి బోధపడుతుంది. అంతరాత్మని చెప్తున్నాను నేను. ఆ నాలుగు వేదాల పేరు మీకు కూడా తెలుసు కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. అంచేత ఏ విధంగా అవుతే నేను కిందటి క్లాసుల్లో మూడు అనే పదం ఎక్కడొచ్చినా ఎక్కడెక్కడ మూడు కనిపిస్తూ ఉంటాయో ఆ మూడు గురించి సర్వవ్యాపకంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. నిద్రాస్తి గురించి మాట్లాడుకోవచ్చు, స్వప్నస్థితి గురించి మాట్లాడుకోవచ్చు, జాగ్రత్త గురించి మాట్లాడుకోవచ్చు మూడు అంటే. అలాగే మూడు అంటే సత్వరజ సమగుణాల గురించి మాట్లాడుకోవచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వర గురించి మాట్లాడుకోవచ్చు మీరు, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవచ్చు మూడు అంటే. అలాగే ఈ నాలుగు అనే పదాన్ని వాడుతున్నప్పుడు, ఈ నాలుగింటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ధర్మము అనేటటువంటి పదానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. ఇవి క్లాస్ట్ ధర్మము అంటే మనం ఏం చెప్తామో హిందూ ధర్మం, రిలీజియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ యాక్చువల్గా ధారణ చేసేది ధర్మం. ఉప్పు ఉప్పుగా ఉంటుంది అది దాని యొక్క ధర్మం, పంచదార తీయగా ఉంటుంది అది దాని యొక్క ధర్మం. అపోలో వచ్చేసి మనం వెళ్ళిపోయాం చంద్రమండలంలోకి, అక్కడ ఉప్పు పంచదార రెండు తీసుకుని వెళ్ళాము. అక్కడ కూడా వాటి ధర్మాలు కానీ ఉంటాయి, ధర్మాలు మారిపోవు. అంటే ధర్మం ఏంటి, శాశ్వతంగా ఉండేది, సనాతనంగా ఉండేది, నిత్యనంతరంగా ఉండేది. 5000 సంవత్సరాల కిందకి మీరు ఉప్పు రుచి చూసినా, ఇంకో 5000 సంవత్సరాల తర్వాత ఉప్పుని రుచి చూసినా, ఈ క్షణంలో ఉప్పుని రుచి చూసినా, ఇది ఆల్వేజ్ ధర్మం. ఎప్పుడు కూడా దానికి అదే ధర్మం ఉంటుంది. ధర్మం మారితే పదార్థం మారుతుంది, అభిషేకం మారుతుంది, ఆ అవగాహన మారుతుంది. ఇది ధర్మము. దేనికి ఉపయోగిస్తున్నామో గుర్తుంచుకోండి. ఒక సంకల్పం వచ్చింది మనకి, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి కావలసినటువంటి విధి విధానాలు మనకి తెలుసు అని మనం ఉద్దేశించుకుంటున్నాం. అంటే మన సంకల్పం ఏంటి, ఆ యోగ సాధన. ఏ యోగ సాధన? మనలో ఉన్నటువంటి చిన్న చేతనత్వము, మనలో ఉన్నటువంటి చిన్న కాన్షియస్నెస్ని, సోకాల్డ్ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్, సోకాల్డ్ అనే పదాన్ని కావాలని వాడుతున్నాను. ఇన్ఫైనైట్ అనే పదానికి మనం ఇచ్చుకునే అర్థము ఇక్కడ సరిపోదు. అవ్యక్తము అనుకుందాం మనం, అన్మానిఫెస్ట్ అనే అర్థాన్ని ఉపయోగించుకుందాం మనం.
ఆ స్థితి పొందటానికి మనము కొంత క్రియ జరపాలి, యోగ ప్రక్రియను జరుపుకోవాలి. ఆ యోగ ప్రక్రియలు ఈ నాలుగు అని చెప్తున్నాం శుక్రవీర పురుషార్థం గారు. ఈ నాలుగింట్లో మొట్టమొదట మనకి ఏం తెలియాలి? ధర్మం తెలియాలి. మనుషులం యోగ సాధన మొదలెడుతున్నాం. మరి మన ధర్మాన్ని ఏంటి, మనకున్నటువంటి ధర్మం ఏంటి అంటే, నేను హిందూని, వాట్ ఈజ్ యువర్ ఇండియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, రకరకాలుగా రాస్తాం. ఇదంతా లేకపోతే హ్యూమన్ బీయింగ్ అని రాస్తాం. ఇది ఏది రాసినా మన యొక్క ధర్మము అంటే ఏంటి, ఎటర్నల్ క్వాలిటీ, శాశ్వతంగా సనాతనంగా మనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని మనం పట్టుకో కలిగితే దాన్ని మాత్రమే మనం ఉపయోగించుకోగలం. ఏది శాశ్వతంగా మనలో ఉన్నటువంటి క్వాలిటీస్, హరిషడ్ వర్గం అని చెప్పుకుంటూ ఉంటానే, అవి మనలో శాశ్వతంగా ఉండేటటువంటి క్వాలిటీ అని కోపం వచ్చింది. ఎంతసేపు కోపంగా ఉండగలదు, అన్యాచురల్ స్టేట్ అది. మీ న్యాచురల్ ధర్మం అయితే శాంతంగా ఉండటం, ఇప్పుడు మూసులు ఉంటారంటే కష్టం కాదు, ఇప్పుడు తెలుసుకోవాలంటే మీరు ప్రయత్నించారు, మీరు ప్రయత్నించలేదు. అలాగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు క్వాలిటీస్ మన ఫండమెంటల్ క్వాలిటీస్ అని చెప్తున్నారు. కానీ మరి ఆ క్వాలిటీస్ ఎక్కడ కనిపిస్తున్నాయి మాస్టర్, మీరు మళ్ళీ చాలా అన్యాయంగా చెప్పేశారు. ఇందాక ఏం చెప్పారు, ఉప్పు తన ఉపతనం కోల్పోదు, తీసుకుని కోల్పోదు అని చెప్పారు. మరి మనిషికి ఏం చెప్తున్నాం, ధర్మం అంటే నాలుగు ఫండమెంటల్ ధర్మాలు ఉన్నాయని చెప్తున్నాం. సత్యాన్ని లైక్ చేస్తాడు, శాంతిని లైక్ చేస్తాడు, ప్రేమను లైక్ చేస్తాడు అని చెప్తున్నారు. మీరు ఎక్కడున్నాయి అసలు, అదే కదా నువ్వు, అదంతా లేకుండా ఈ ధర్మం ఎక్కడుంది అనేటటువంటి క్వశ్చన్ వేస్తాం మనం. ఆ క్వశ్చన్ తర్వాత ఆలోచిద్దాం, అవుట్ సాల్వ్ ద క్వశ్చన్. ధర్మం తెలిసాక అర్థం తెలియాలి. అర్థము అనే దానికి రెండు రకాలు మేము తెచ్చుకోవచ్చు మనం. అర్థము అంటే శక్తి, డబ్బు, అదో రకమైనటువంటి శక్తి, అర్థబలం ఉండాలి ఏదైనా పని చేయాలి అంటే. అంటే ఇప్పుడు యోగ సాధన చేయాలి, ఆ యోగ సాధన చేయడానికి కావలసినటువంటి శక్తి మనం సమకూర్చుకోకుండా యోగ సాధనలోకి అడుగు పెట్టడమే మనం చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు అని యోగ శాస్త్రాలు చెప్తున్నాయి. అర్థం తెలుసుకోవడం లేదు, మనం ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అది తెలుసుకోకుండా ఏ క్షణంలో ఉంటే మనం దాన్ని మొదలెడతాము. ఇప్పుడు ఉదాహరణకి ఇలా 4-5 లక్షలు ఉన్నాయనుకోండి, ఈ 4-5 లక్షల యొక్క అర్థము సౌండ్ పొటెన్సీ మీకు తెలియకుండా మీరు దాన్ని కంబైన్ చేసే తెలుసుకుంటే ఏమవుతుంది, బై ఛాన్స్ యాక్సిడెంటల్ గా అర్థం వస్తే రావచ్చు, లేకపోతే సాధారణంగా ఏం జరుగుతుంది, అనర్థం జరుగుతుంది. అలాగే యోగ శాస్త్రంలో ఉండేటటువంటి అనేక సంకేతాలకి మనకి కావలసినటువంటి అర్థం తెలియక అదే సంకేతాలను మనం వాళ్ళు ఉపయోగించుకున్నట్టే ఉపయోగించుకుంటున్నాము అనే భ్రమతో అసలు ఫలితాలు రావు. ఫలితాలు రాకపోతే రెండు రిజల్ట్స్ చెప్తున్నాం మనం. ఒకటి, మన పూర్వజన్మ కర్మ రావండి అని చెప్తాం, ఇంకా టైం రాలేదు. రెండోదైతే అసలు ఆ సిస్టమే తప్పంటాం, ఫలితాలు రాలేదు కదా, ఇవాళ రైతుంది అంచేత ధర్మంతో పాటు ఏ మానవ శరీరాన్ని ఉపయోగించుకుని మనము ఈ స్థితికి వెళ్ళటానికి తెలుసుకుంటున్నామో ఆ మానవ శరీరం యొక్క అర్థము మనం తెలుసుకోవాలి. అర్థము అంటే ఈ మానవ శరీరము మనకి ఎందుకు ఏర్పడింది అని మా కాలేజీలో 5 సంవత్సరాల కిందట చాలా కలిసి చేశారు. ఆ మాది సైన్స్ స్టూడెంట్స్ సైన్స్ చెప్పడానికి కదా ఉండదు, అక్కడ మళ్ళా సైన్స్ చెప్పడం ఏదో అర్థం కాలేదు అంటే ఆయన ఉత్తరం తీసుకెళ్ళి టు ఇన్కల్కేట్ ఇంటరెస్ట్ ఇన్ సైంటిఫిక్ ఓరియంటేషన్ అన్న వర్డ్ వేశారు. అంటే వైజ్ఞానిక మీద రుచి కలిగి చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయడానికి యూజీసీ అనుసరించి 50,000 రూపాయలు మీకు ఇస్తుంది అని అవసరం కాదు, సరే తీసుకుంటాం సార్ అని తీసుకున్నాం. సరే వాళ్ళు డబ్బాలా పంపించండి, ఏదో 2-3 యాపరేటర్స్ కొన్నాం, ఒక 18,000 రూపాయలు 50 రోజులు, 20,000 రూపాయలు 50 రోజులు కొన్నాం, 3-4 నెలలు అయిపోయింది. యూజీసీ నుంచి వాళ్ళు ఏమయ్యా నువ్వు 30-40 రూపాయలకి సామాన్లు కొన్నావు, దాన్ని ఏం చేస్తున్నావు అని ప్రిన్సిపాల్ నాలుగే పంపించారు. ఏమయ్యా 50,000 రూపాయలు తీసుకున్నావు, సామాన్లు కొన్నావు, రసీదులు ఉన్నాయి సామాన్లు కొన్నట్టు, దాన్ని ఏం చేసావు అని అంటే చిన్న 50,000 రూపాయల సామాన్లు, చిన్న అంటే 50,000 పెద్దది అనుకోండి, కానీ మానవ శరీరంతో పోల్చి చూస్తే 50,000 పెద్ద విలువ లేదు.
దానికి ఇన్ని రకాల క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చుకోవాలి. ఎలా ఖర్చు పెట్టారు మీరు అని, ఏ అర్థాన్ని ఖర్చు పెట్టారు అని. కానీ ఈ మానవ శరీరం మనం పొంది దేనికి ఖర్చు పెడుతున్నాం మనకు తెలియదు. ఈ మానవ శరీరం మనకి ఎందుకు నడిపిస్తుందో తెలియదు. ఎటువంటి మానవ శరీరం, దాని యొక్క గొప్పతనాన్ని కనుక చూస్తే రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ కూడా. మళ్ళా మనం ఇందాక పంకజము పద్మము అని అర్థం చెప్పుకున్నాం కదా, అలాగే మానవ శరీరంలో కూడా చాలా గందరగోళాలు వస్తాయి. ఒక గందరగోళం ఏంటి అంటే కెమికల్ గా ఒక రసాయనిక పదార్థాల కలయికతో ఏర్పడినటువంటి మానవుడు మాత్రమే అని కనుక మనం చూస్తే సైన్సెస్ ఇచ్చిన అంచనా ఏంటి అంటే నాగకర్ణి గారు తీసుకొని చెప్తున్నారు 90% దాని విలువ మన బాడీ యొక్క విలువ ఇంత గాత్రంగా పెట్టుకుంటున్నాం కదా మనం కెమికల్ గా దాంట్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ యొక్క విలువని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇంత ఐరన్ ఉంది, ఇంత జింక్ ఉంది, ఇంత కోబాల్ట్ ఉంది, ఇంత ఫెర్మెంట్ ఉంది, ఇంత ఏదో కెమికల్ ఎలిమెంట్స్ కనుక మనం అనలైజ్ చేసుకుంటే దాని మొత్తం విలువ 90% కంటే ఎక్కువ ఇవ్వాలి కరెక్ట్. అది కానీ అదే మ్యాన్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి కిడ్నీస్ ఉన్నాయి మన బాడీలో ఎన్ని రకాల ఇంప్యూరిటీస్ అయినా దాన్ని ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలిసిస్ మెషిన్ ఉంది, ఒక గంట ఆపరేట్ చేయడానికి 55,000 రూపాయలు ఖర్చు అవుతుంటాను ఆపరేట్ చేయడానికి. దాన్ని డయాలిసిస్ మెషిన్ అంటే మనం కిడ్నీ చేసే పని చేస్తుంది అన్నమాట. అంటే ఇంకుంటుంది మనం కిడ్నీ ఒక టీచర్లో అది చేసే పనికి ఒక గంట సేపు వచ్చేస్తే 55,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ డయాలిసిస్ మెషిన్ మీరు తయారు చేసుకోవాలనుకోండి 1,00,000 కావాలి. ఎక్స్ట్రా ఖర్చు పెడితే కానీ డయాలిసిస్ మిషన్ అంటే ఒక కిడ్నీ రాదు. అప్పటికి కూడా ఆ డయాలిసిస్ మిషన్ ఓ 2 గంటలో 3 గంటలో పనిచేసిందనుకోండి పాపం వచ్చిపోతుంది. ఈ కిడ్నీ అలవటం లేదు. మనం దాన్ని ఎందుకు అలవట్టలేమో అని దాన్ని ఏదో ఎక్స్ట్రా ప్రెషర్ దాన్ని ఎత్తి నేను చెప్తే తప్ప పాపం మనం బతుకున్నాడు పనిచేస్తూనే ఉంటుంది. ఏమి కదా నో కంప్లైంట్. హార్ట్ మామూలు మ్యూనిసిపాలిటీ వాళ్ళు ఓ పంపుని కాస్త ఉపయోగించి కొన్ని మైళ్ళ దూరం పైప్ లైన్ చేస్తాయి. ఉక్కు దూరమైన వెళ్ళదు, ఎక్కడో అక్కడ బ్రేక్లు వస్తాయి, మళ్ళీ దాన్ని చదువుతూ ఉంటారు. మనం పని చేయడం తీసుకెళ్తున్నప్పుడు రోడ్ బ్లాక్ అంటారు చేయాలి కదా. కానీ మన హార్ట్ ఒకసారి ఇలా కొట్టుకుని ఇలా అయితే లోపల 55,000 మైళ్ళ దూరం బ్లడ్ సప్లై అవుతుంది మన శరీరంలో. ఆ వర్ల్డ్ జాగ్రత్తగా అడిగిన లేదాస్తున్నాయి ఒక్కసారి హార్ట్ ఇలా కొట్టుకుని అలా ఉంది ఎన్ని సంవత్సరాల పాటు జీవించి ఉన్నాడు. ఒక క్షణమైన దానికి రక్షిస్తున్నావా హార్టీకి? ఇబ్బంది హార్టీకి రక్షిస్తే దీనికి వాల్యూ ఏం చెప్తాను నేను? వాల్యూ ఏమగలం మనం దానికి? ఇదంతా ఏంటి? నేను భౌతిక జగత్తులో హృదయము అనే పదానికి అసలు హృదయం వెనకాలని చాలా ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా అనుగ్రహం దగ్గరికి వెళ్ళాం. ఇది కాకుండా సమస్య చూడండి, రష్యాలో 10 సంవత్సరాలు ఇక్కడ అనుకుంటారు గడ్డి ద్వారా పాలను గడ్డిని పాలగా మార్చగలరు. ఒక బయోకెమికల్ టెస్ట్ ఎంజైమిక్ ప్రాసెస్ లో తయారు చేసేవాడు. అంటే 24 స్క్వేర్ కిలోమీటర్లలో రకరకాల యంత్రాలు పెట్టి దానికి బయోకెమికల్ ఎంజైమిక్ రియాక్షన్స్ తో ప్రాసెస్ చేస్తే అందులో ఇక్కడ గడ్డి వేస్తే అక్కడెక్కడో ఇంకో బిల్డింగ్ లో ఎక్కడో పాలు తయారవుతాయి. కానీ గడ్డి కొద్ది ఇంకోటి వేసాం అనుకోండి పాలు తయారులో మళ్ళా దానికి మళ్ళా ఇంకో బిల్డింగ్ కట్టుకోండి. పాలన్నో బ్రెడ్లో ఒకటి తిని కదా మీరు ఏదైనా తినే మీ ఇష్టం పాపం ఉన్నది ఒక స్మాల్ ఇక్కడ కనబడి ఎడిషన్ ఇంటూ బ్లడ్. ఈ మెడికల్ యొక్క అర్థం ఏంటి అని నేను ఎక్కడ నుంచి చెప్పాను 55,000 రూపాయలకి మనం పెడితే వీ హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ హౌ యూ ఆర్ యూజింగ్ ఇట్, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని మనం పొంది కళ్ళు చూడండి ఏ పార్టీ కాపాడి చూసుకోండి దానికి రేపు నో అండ్ మ్యాజిక్ మిరకల్ ప్రపంచంలో ఈ మిరకల్ని హౌ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దీని అర్థం ఏంటని మీరు ధర్మాన్ని మనకు తెలుసు పన్ను రంగుని గుర్తించగలదు చర్మము వేడిని కలదాన్ని గుర్తించగలదు ధర్మాలు తెలుస్తున్నాం ఎన్నో కానీ అర్థం తెలీదు దేని ఈ మానవ శరీరం మనమే నిర్మించుకున్నామని గుర్తుంచుకోండి. తర్వాత చికెన్ డాక్టర్లో ఈ మ్యాజిక్ అన్ని చేస్తూ ఉంటారే గురువులు రోగాలు తగ్గించేస్తూ ఉండడం క్యాన్సర్ పేషెంట్స్ వచ్చే వాళ్ళ క్యాన్సర్ తగ్గిపోతూ ఉండడం ఇలా రకరకాల మ్యాజిక్లన్నీ కూడా ఈ రెండు తెలియటం వల్లే. ఒకసారి మనం ఆ ప్రిన్సిపల్ తెలుసుకుని ఒకసారి దాన్ని యూజ్ చేయడం కనుక మనం తెలుసుకుంటే ఎన్ని మ్యాచ్లైనా చేయొచ్చు. ఎన్ని ఉంది ఎలా కార్యక్రమం ఉంది మీకు పాటలు అంటూ రాయటం వస్తే ఎంత అద్భుతమైనటువంటి పాటలైనా మీరు రాయొచ్చు. కానీ పాటలు రాయాలి అనే మీన్స్ మీకు లేదనుకోండి, కేవలం అక్షర జ్ఞానం మాత్రమే ఉందనుకోండి. ఈనాడు మానవ జీవితంలో కూడా ఈ మానవ జీవితం మొత్తం ఎందుకు మీనింగ్లెస్ అయిపోయింది అంటే అర్ధరహితం అయిపోయింది. అదే పదం అర్థం ఈ అర్ధరహితం అయిపోయినటువంటి మానవ జీవితంలో మనం అర్థం ఎక్కడ కోరుకుంటున్నాం? మళ్ళా మానవ జీవితంలో అర్థం కోరుకోవడం లేదు, అవుట్ సైడ్ యాక్టివిటీస్లో అర్థం కోరుకుంటున్నాం. అదే మన చేసుకున్నటువంటి తప్పు. ఫస్ట్ ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం ఆలోచించాడు అనుకోండి, ఎందుకు ఆలోచిస్తాడు? డాక్టర్ నుండి అర్థం చేస్తాడు, డాక్టర్ నుండి అర్థం చేయడం కదా. ఇంత దృవైనటువంటి ఖజానా కోశములు, దీన్ని పంచకోశములు అని కూడా చెప్తూ ఉంటాం మన ఆధ్యాత్మిక సై బాడీ సైన్సీ. ఇవి అసలు ఏ అర్థంతో మనం ఉపయోగించుకుంటున్నాం, ఏ అర్థంతో మనం కల్పించుకుంటున్నాం, దీని గురించి మనం ఎందుకు అవసరపడుతున్నాం అనేటువంటి సాంస్కృతి మనం రెండో పురుషార్థం అది. అంటే మొట్టమొదట మన ధర్మాలు తెలియాలి. మన ధర్మాలు తెలిసిన తర్వాత ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి పంచకోశాల యొక్క అర్థాలు తెలియాలి. అర్థం తెలిసిన కామం డిజైర్ తెలియాలి. మళ్ళీ ఇక్కడ కూడా కామానికి ఒక్కరాంటి టీ నుంచి గంగలో దిగిపోయాం. కామము అంటే సింపుల్ గా ఒక డిజైర్, అంటే ఒక కోరిక. ఆ కోరికకి మీరు రకరకాల అర్థాలు ఇచ్చేసుకోకండి, ఇది సింపుల్ డిజైర్. అంతేత ధర్మము అర్థము తెచ్చినప్పుడు మాత్రమే కామాన్ని ఉపయోగించగలరు. కానీ లేకపోతే ఈ డిజైర్ తృప్తి కాదు. అందుకే మనం ఏ డిజైర్ తృప్తి కాదు. ఎంతో భయంకరమైన నిర్ణయాలు, భయంకరమైన తప్పవాడు యూజ్ చేశాను, ప్రబలమైన నిర్ణయాలు మనం తీసుకుంటే ఇంకేమంటే మాస్టర్ సీక్రెట్ డాక్యుమెంట్ చెప్తున్నాను మీరు చూసుకోండి. ఇప్పుడు ఇంకా బికమ్ ఎక్స్పెక్ట్ సీక్రెట్ డాక్యుమెంట్ రకరకాల ఏ విషయం గురించి అయినా మనం వెళ్ళినప్పుడు ఊపొచ్చేస్తూ ఉంటుంది. ఊపొచ్చేసిన తర్వాత ఈ విజయ అవుతూ ఉంది. కానీ వాట్ ఆర్ దేనికి కోరిక కామన్ లేదు. అంచేత దీనికి మాక్సిమం స్ట్రెస్ ఇవ్వాలి సాధకుడు. కోరిక ఏంటో తెలుసు, అది ఎందుకు కోరుతున్నాడో తెలుసు, దాని అర్థము ఏ ధర్మాలను ఉపయోగించుకుని ఆ కోరిక తీర్చుకోవచ్చో తెలిసినప్పుడు ఏమవుతుంది, ఆ కోరిక నుంచి వాడు ముక్తుడైపోతాడు. అన్నం తినాలి కర్మగా ఎలా ఉంది కోరిక తెలుసు, ఉప్పు కారం రకరకాల ధర్మాలు తెలుసు, ఏం తింటే ఏం అనర్థం వస్తుందో తెలుసు, ఏం తినొచ్చో ఏది తినకూడదో తెలుసు, అందులో మళ్ళా ఏది తినాలో ఆ రోజు తెలుసు. వండుకుంటాడు, వండుకున్నాక ఏమవుతాడు, మోక్షం. అంటే టైకెట్ కూడా తినేసి ఆ తినాలి అనేటువంటి కోరిక గురించి ముక్తి పొందుతాడు. ఇది చతుర్విధ పురుషార్థాలు. ఈ చతుర్విధ పురుషార్థాలకి మనం ఎప్పుడైనా దూరం అయ్యామా? ఎక్కడా దూరం లేదు. ప్రతి క్షణము ఏ పని చేసినా ఆ నాలుగే చేస్తాం మనం. ఇక్కడికి రావాలి అంటే మొట్టమొదటి ఏంటి, బస్సు ఎక్కించి రావచ్చు అని తెలియాలి. నడిచి రావచ్చు, స్కూటర్ మీద రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, రకరకాలుగా వాటి వాటి ధర్మాలు తెలియాలి. నాకు స్కూటర్ ఇచ్చారు సార్ అమలాపురంలో. ఏమనుకున్నారు వాడు, నాకు స్కూటర్ నడపడం వచ్చండి. అది రాదు, టీవీఎస్ తోట నడపలేదు కానీ స్కూటర్ నడపలేదు. చూడిపోయారు వాళ్ళు, నేను మాత్రం మీరు స్కూటర్ మీద వచ్చాను, మీరు ఎంతో ఇష్టపడుకొస్తాను. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు, నేను స్కూటర్ ఇంట్లో జాగ్రత్తగా పదమైనా పెట్టి దాని ధర్మం నడిపలేదు ఎక్కడ పడతారో చూపించారు. ఇంకోటి నేను మాత్రం స్కూటర్ ఏమైనా నాకు కలపడా రాదయా. ఇతరమైన జరిగిన సంగతి మన మానవ శరీరాన్ని కూడా దీని ధర్మం తెలుసుకోకుండా ఇదే పరిస్థితిలో ఉన్నాం. ధర్మాన్ని తెలుసుకున్నా దేనికి మీరు ఉపయోగిస్తున్నారు దాన్ని? రెండు చిన్న కథలు గుర్తుంచుకోండి. ఈ రెండు కథలు గుర్తుంచుకుంటే అసలు రాంగ్ స్టెప్ పడదు అని నా ఉద్దేశం. ఒకడు సంతకెళ్ళాడు, సంతకెళ్ళి ఆవు గుర్తు నడుచుకున్నాడు, నడుస్తున్నాడు. ఇప్పుడు దాంట్లో చింపుకున్నాడు, చిరికి ఆలోచన వచ్చింది. పట్టుకుని తీసుకెళ్తున్నాడు కదా ఆవు, తీసుకెళ్తుంటే మాస్టర్ ఆవుని మీరు పట్టుకున్నారా, మీరు ఆవులు పట్టుకున్నారా అని వాడికి కొట్టుకుంటుంది. ఆవు నన్ను పట్టుకోలేదు, ఇంకొస్తున్నాను నా పట్టుకున్నాను, నేను తీసుకెళ్తున్నాను. వాడే చూశాడు ఆ పట్టుకున్న సాడుని కదా దానిస్తాడు. వీడు ఆవు వెంట పట్టాడు, ఆగేంటారా వాడు కొట్టుకొని పోతాడు, ఆవు వెళ్ళిపోతున్నాయో ఆటలు ఆడబడ్డాయి సరే అదే సార్ ఆవులు మీరు పట్టుకున్నారన్నా ఇప్పుడు ఆవు తాడు లేదు ఏం లేదు ఆవులు పెట్టుకుంటుంది కదా తాడు లేకుండా మీరు ఎక్కడ పెట్టబడ్డారు తెలుసుకో మంది మనం గట్టి పడేస్తుంది అన్నిటికంటే భయంకరమైనటువంటి స్ట్రెచ్ ఏం చూస్తున్నాడే స్త్రీ కలిసిన చాలా జాగ్రత్త ఉన్నది తెలిస్తే తెలుస్తుంది తెలియకపోతే తెలియదు కానీ తెలుసునని తెలిసిన వాళ్ళకి ఎవరూ ఏమీ చెప్పలేదు ఆత్మీయత గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మనకు తెలిసింది ఏమీ లేదు ప్రాక్టికల్గా ఏమీ తెలియదు మన వాళ్ళు గురించి తెలుసుకునే క్రమం ఉందంటే ఏం తెలుసు ప్రభుత్వం గురించి మనకి ఒకటే చెప్తుంటారు ఒక గురువుకి మెడికల్ ఎంట్రన్స్ లాంటి టెస్ట్ పెట్టడం సాధించిన పూర్వకాలం అసలు అక్కడ అతని చూసి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాము ఆయన తన గుర్తులంలో ఎంట్రన్స్ చేసుకోవడానికి చాలా సీరియస్ టెస్ట్ పెట్టేవాడు వేలకు వేలు పరీక్ష రాస్తూ ఉండేవారు ఐదుగురు ఆరుగురు సక్సెస్ అవుతూ ఉండేవారు ఐదు వచ్చారు దేని గురించి మనం చూశాను ఒకే చూసింది అంతేనా మళ్ళా మీకు టెస్ట్ పెట్టాల్సి వస్తుంది అని ఏం చేస్తాం వీళ్ళ అవసరం అది లక్షల లక్షలు కోసం కొనుక్కోవడం చేసి అలాగే వాళ్ళు కూడా ఏదో ట్రై చేస్తున్నారని ముందు టెస్ట్ రాద్దామని అనుకుని వచ్చారు సరే క్వశ్చన్ తయారు చేస్తున్నాను మూత పెట్టిలాగా క్వశ్చన్ కనిపించకుండా ఇలా తిప్పి పెట్టేశాక తిప్పి పెట్టేశాక మీరు ఫోన్ చేసి వచ్చారా అన్నారు లేదండి చాలా టెన్షన్లో ఉన్నాం లేదు నేను అయితే ఒక ఎన్నికొస్తున్నాను మీకు ప్రతి వాళ్ళకి ఎవరు చూడకుండా ఎందుకంటే తర్వాత మీరు చేసేయండి ఇప్పుడు తలుపులు ఎంత వచ్చి ఇంకో చోట ఎవరు పెట్టి చివరికి విజిన్ ఫైవ్ మినిట్స్ అందరూ బిఫోర్ ద టైం ఇచ్చారు ఇది సత్యంగా జరిగింది సార్ మళ్ళీ వచ్చేసారు ఐదో వాడు ఇంతవరకు రాలేటే కనీసం వచ్చేసింది వాళ్ళు రాలేట టీచర్ లేడీస్ అని వాడు కలెక్ట్ చేసేదాన్ని ఇంకా వెళ్లే ముందు ఒక మాట చెప్పారు ఈ షోడు సర్వజాతి ఎవరు చూడకుండా మీకు తెలియదు కదా ఈ ప్రిన్సిపల్ ఎక్కడ పాటిస్తున్నాము టికెట్ ఆక్షన్ అంటాం బ్యాలెన్సింగ్ అంటాం వాక్సింగ్ అంటాం ఏ స్పీక్ ధర్మాల గురించి మనం ఒప్పుకోవడం లేదు కాదు వాట్ స్పీక్ నథింగ్ స్పీక్స్ ఇందుకు నథింగ్ స్పీక్స్ అంటే ఆ పాయింట్ ఆ ధర్మాన్ని మీరు పట్టుకుని ఆ స్థితిలో జీవించడానికి ప్రయత్నం చేయండి ఆ గురించి చెప్పాను కదా ఈ అన్సీన్ బాండ్ గురువు గురించి కానీ అంటే గురువుని పట్టుకోవచ్చే కాదు నేను టీజేపీఎస్ కాలేజీలో పిలిచి చెప్పాను ఇంకో ఆయన హిందూ కాలేజీలో పిలిచి చెప్పాడు ఇంకో ఆయన ఈసీ కాలేజీలో పిలిచి చెప్పాడు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళని మిస్ చేస్తారు నన్ను చూసి నాకు మిస్ చేయాలి వాళ్ళకి ఏ కోర్స్ కూడా నేను తెలిసి పెట్టాను కానీ తెలిసి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దోస్ త్రీ టీచర్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఆత్మవిద్య గురించి మనం ఎక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఆత్మవిద్య యొక్క ఈ నాలుగు లక్షణాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు ఏదో చెప్తా ఏదో ఒక మతం పేరు పెట్టేస్తా రకరకాల మతాల పేర్లు పెట్టుకుంటాం కానీ ఏ మతాన్ని అక్షరాలా పాటించడానికి మనం ట్రై చేయం ఎందుకంటే ఆ పదాల రకాలైనటువంటి అర్థాలు అసంభవమేమో అనుకుంటా మనం పాటించడానికి మీరు ఆ చెప్పేస్తా మాత్రం దాని పేరుగా మీకు మాట్లాడింది మీరు చేయగలిగితే కదా మాకు చేయాలని ఉంది కదా మీరు చేయలేకపోతున్నాం దీనికి అర్జునుడు యాంగిల్ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది దుర్యోధనుడు యాంగిల్ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది నాట్యాన్ని గారి నుంచి మనం వింటూ నేను ఈ పేరు కావాలని చెప్తున్నాను ఎందుకంటే మీరు వీళ్ళందరినీ గమనించి వీళ్ళందరి నుంచి సేవ చేయగలు ఎలాగో సేవం సంపాదిస్తారు ఆ నాలెడ్జ్ సంపాదించుకుని మనం గ్రో అవ్వాలి తప్ప నాలెడ్జ్ ఒక పరిచితుల వ్యక్తి యొక్క సంపూర్ణ ఉత్తాధికారంలో లేదు ఉండదు కూడా ఏం చెప్పాడు దుర్యోధనుడు జ్ఞానాన్ని ధర్మం మొత్తమే ధర్మం అంటే నాకు తెలుసు కానీ నాకు చేయాలని ఉండదయా అంత ఆనెస్టి స్టేట్మెంట్ చేయండి అసలు అతనికి ఆనెస్టీలో ఫస్ట్ ప్రైజ్ రాదు ఎవడంత ఆనెస్టీ చెప్పాడు తర్వాత ఇంకో సెకండ్ ప్రైజ్ చెప్పాడు అసలు అంటే కూడా ఏం తెలుసు మొత్తమే వదులు కూడా ఎప్పుడు ఉన్నారు ఇది దుర్యోధనుడు బాధే కాదు ఇది అర్జునుడు బాధ కూడా అంటే సాధకుడు కానివాడు బాధ కాదు సాధకుడు బాధ కూడా అదే ఏంటంటాడు అర్జునుడు భగవద్గీతలు అది చేయడం ప్రయత్నం పాపం మనిషి కూడా పాపం చేస్తాడు తన అందరికీ కారణం ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఈ హ్యూమన్ బాడీ ఈ ప్రపంచము దీని అంతటికీ అర్థం ఏంటో మనకు తెలియదు కార్యకర్తలు అర్థం కనుక మనం తెలుసుకోగలిగితే వై ఆల్ది అన్న ఒక క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయగలిగితే సొల్యూషన్ వస్తుంది. ఈ అర్థాన్ని తెలుసుకోవడానికి ఇంకొక చిన్న ఇది లావోసియాని చైనీస్ ఫిలాసఫర్ ఒక ఆయన. ఆయనకి చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రబోధం జరిగింది. సో చెట్టు కింద పడుతుందంటే ఒక ఎండిపోయిన ఆపు అలా కింద పడుతుంది, అది అలా కింద పడుతూ ఉంటే ఇందులో పోటీ బోధిచత్వ ప్రవృత్తి జరుగుతుంది. నాలెడ్జ్ ఏదే చూడండి వల్ల చెట్టు కింద నిలబడి ఆ చిట్ట ఎండిపోయిన ఆకు అలా పడుతూ ఉంటే నిజంగా ఆయన రాస్తున్నట్టు సరే ఆయన లా ఉద్దేశం ఫేమస్ మ్యాన్. మనం ఇక్కడ కృష్ణుడు యొక్క వాటి నుంచి ఎలా మాట్లాడుకుంటాం, ఎన్ని గుణాలు పెడతాం, మోర్ దాన్ 6000 రాశాడు అని తెలియ కానీ నో సింగిల్ బుక్ ఇస్ నో అవైలబుల్ ఎక్సెప్ట్ ఇష్యూ కమెంట్ చేసి లా ఉద్దేశం. ఆయన ఆశ్రమంలో ఒక పుస్తకం రోజు రాత్రి సరిగ్గా పెట్టి పడుతున్నాడు చూస్తూ ఉండేవారు శిష్యులందరూ కూడా. శిష్యులందరూ చూస్తూ ఉంటే కుటుంబం ఉండేవారు శిష్యులు మాట్లాడతారు చెప్పింది చేయడం మిగతా అంతా అడుగుతూ ఉంటారు అంటే లాస్ట్ మెసేజ్ ఇంకా అది ది ఫైనల్ వర్డ్ అని ఇంకా ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంకంటే మీకు అక్కడ ఏ విధమైనటువంటి డౌట్స్ ఉండవు అది గ్యారంటీ ఇస్తాను అంటారు. మిగతా వాళ్ళ ఎక్కువ కూడా ఇచ్చేటువంటి తీసే వర్డ్ ఇంకా చుట్టాలు బాగుంటుంది ఎందుకంటే ఒకటే మహాత్ములు జీవించిన తండ్రి ఒకలాగే ఉంటే చనిపోయాక శిష్యులందరూ ఈ నీచేయడం కాదు ఎవరు ముందా పుస్తకం పట్టుకుంటారు ఇంత ఆ పుస్తకంలో రహస్యం లేదు ఆయనే చెప్పాడు అది కనుక మీకు తెలుసుకుంటే ఇంకా మీకు అసలు ఆల్ యువర్ డౌట్స్ ఇన్ సాల్వ్ వన్ సింపుల్ సొల్యూషన్ పడితే అది రాస్తున్నాను నేను అంతే సరే ఏదో నిజంగా ఎవరో ఒకటి పట్టాడు వాళ్ళ తర్వాత అందరూ వచ్చారు దొరకలేదు పుస్తకాలు పుస్తకం ఇచ్చేసేయమంటున్నారు తీసుకుని తొందరపరంగా తీసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళి అసలు తీసుకుని బయట బయటికి వెళ్లకుండా తెలకాయ ఉందా లేదా సీక్రెట్ డాక్టర్లో కూడా 45 pages డిస్కషన్ ఉంది సీక్రెట్ డాక్టర్లో మేడం లాగేసి ద ఫీల్డ్ ఆఫ్ రెవల్యూషన్ ఈ కాస్మా సంస్థ ఎలా జరిగిందో చెప్తూ ఇంకోవైపు మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగిందో చెప్తూ అంటే రెండు వైపు నుంచి తీసుకొస్తుంది. ఒకవైపు సృష్టి ఎలా ఆరంభమైందో చెప్తుంది, రెండు వైపు మనిషి ఎలా ఉత్పత్తి అయ్యాలో చెప్తుంది. ఇదంతా తీసుకొచ్చాక మీరు దీని గురించి బాగా అభినవాన్ని అంటే ఇతర థర్డ్ కోర్టు వాళ్ళు ఇచ్చినట్టు అని పేజ్ నెంబర్ తీసుకుంటున్నాడు. థర్డ్ వాళ్ళు చూడండి, ఫోర్త్ వాళ్ళు చూడండి, ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ కాలేదు. వెళ్ళింత సెవెంటీ ఫోర్త్ వాళ్ళు ఇక్కడ డాక్టర్ ఉందా అసలు లేదా, ఆవిడ రాసిందా రాయలేదా, రాయలేదా అంటే ఆవిడ కనిపిస్తుంది, ప్రింట్ అయిందా అంటే ఎక్కడ కనిపిస్తుంది, నోబడి లోకి వెళ్ళి కానీ ఇది చేయదు చేయదు ఇక్కడ డాక్టర్లోనే ఉంది, ఇక్కడ డాక్టర్లోనే ఉంది అంటే అర్థం ఏంటి సైకిల్ ఉంది, సైకిల్ యొక్క ధర్మాన్ని మీకు తెలుసు దాని బ్యాలెన్స్ దాని క్లీన్ దానికి దాని యొక్క ఉపయోగాలు మీకు తెలుసు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎవరు నిర్ణయిస్తుంది, సైకిల్ నిర్ణయించకుండా మీరు నిర్ణయించాలి ఎక్కడికి వెళ్ళాలి, ఇది నిర్ణయించదు. ధర్మము అర్థము స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటుందంటే ఇది ఎందుకు ఉపయోగించుకోవచ్చు, ఇది ఎందుకు ఉపయోగించుకోవచ్చు, దీన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు, దాన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు, దీన్ని బ్లేడ్ ఇది బ్లేడ్ బ్లేడ్లో పదవిగా ఉంటుంది, ఇది చాకు ఒకరికే పదవిగా ఉంటుంది, దీన్ని చాక్ అంటారు దాన్ని బ్లేడ్ అంటారు అని చెప్పి ఊరుకుంటుంది. కానీ ఏ డిజైన్తో మీరు ఉపయోగిస్తున్నారు అన్నది అది చెప్తున్నారు అని చెప్పదు, అది మీరు ఉపయోగించుకోవాలి. ద డిజైన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైన్ కోరిక కోరిక నుంచి విముక్తి చెందడం అనేది రెండు కూడా ద థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్స్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ ఇక్కడ ఉన్నాయి. ఇది మిస్కే లేదా కానీ చాలా తెలియటట్టుగా ఎందుకు చెప్తున్నాను, సీక్రెట్ డాక్టర్ లాగే ఉపనిషత్ ఈ దృష్టికోణంతో చదవండి, భగవద్గీత ఈ దృష్టికోణంతోనే చదవండి, మీకు కొత్త అర్థాలు ఈ దృష్టికోణం వదిలేకాలనుకోండి అంత కనిపిస్తుంది. అంచేత ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్ అంటే మీ యొక్క కోరిక ఆ కోరిక నుంచి లిబరేషన్ అవ్వడం అనేది ఈ రెండింటి మీద ఎలా ఆధారపడి ఉంటుందని మనం నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయించుకోవటం అనే దానికి వ్యాపించి రెండు మూడు రూపాయలు రాస్తుంది. ఒకటి సెన్నెట్ అనేటువంటి వాడు, ఈ సెన్నెట్ అనేటువంటి వాడికి రాసిన ఉత్తరం ఏం రాస్తుంది అంటే, నేను చూసే రాస్తుంది నాలుగు భాగాలుగా రాస్తా ఉంటున్నాను. మొట్టమొదట ద లైఫ్ ఆఫ్ టెడర్ అంటే సిద్ధి స్థాయికి చెందినటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర, అనాదిగా ఎప్పటి నుంచి ఎంతవరకు వస్తుందో వన్ యాప్ మనుషులు అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆనాటి ఆధ్యాత్మిక శక్తిని, ఆనాటి రాజనీతిజ్ఞులను మౌల్డ్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలో రాస్తా ఉంటున్నాను. దాని తర్వాత ఆత్మలు సృష్టి ఎలా ఉత్పత్తి అయిందో రాస్తా ఉంటున్నాను. దాని తర్వాత మంచి ఎలా డెవలప్ అయ్యో రాస్తా ఉంటున్నాను. అంటే కొంతమంది సో కాల్డ్ సైంటిస్ట్ ఆవిడ దగ్గర కూర్చున్నారు, ఆవిడ అలా రాసుకుంటే ఎంత బాగుందో అని నా పాసర్కి అందుకని సో కాల్డ్ సైంటిస్ట్ అంటున్నాను. సార్ అలా రాయకండి మేడం, మీరు మీ శరీర అలా రాయకూడదు, ముందు ఆత్మజ్ఞాని రాయండి, సృష్టి ఎలా ఉత్పత్తి అయిందో రాయండి, తర్వాత మనిషి ఎలా వచ్చాడో రాయండి, తర్వాత రెండు రాసుకోవచ్చు రెండు అని రాస్తా. అది శూన్యమైన ఉండాలి. మనము గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. చాలా మంది మనకి కావలసింది ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు, కానీ అన్ఫార్చునేట్ గా మనకి ఏది కావాలో మనకి తెలియదు. వాళ్ళని ఇవ్వనివ్వండి, అది మనం చేయం గురువుకి. ఎప్పుడు గురువుకి మనం చెప్తాం ఏం కావాలి. ఆ తప్పు చేయకుండా ఉండేదని కనుక మనం నేర్చుకోగలిగితే చెప్పే డాక్టర్ నేర్చేస్తారు. ఇంచేత మనకి చాలా మంది మహాత్ములు దివ్య చరిత్ర అనేటప్పుడు విదేశాలలో దొరుకుతుందో దొరకడో నాకు ఐడియా లేదు, కానీ ఎంతమంది మహాత్ములు జీవిత చరిత్ర తెలుసుకోమని వాళ్ళందరి జీవిత చరిత్రని చూడండి. కామన్గా వాళ్ళు చెప్పేది రెండే పాయింట్స్, ఒకటి మేము ఏదో ఇద్దామని వచ్చాము అది మాత్రం మీరు అడగరు, మిగతా అంతా అడుగుతారు అని. బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు మోక్షం కావాలి అని అంటారు. సింపుల్ అన్నట్టు ఏదో అడిగితే కష్టం కానీ మోక్షం చాలా సింపుల్ అన్నట్టు. నాకు కావాలి మోక్షం, నాకు మోక్షం కావాలి, మోక్షం నాకు కావాలి అనే రెండింటి మధ్య కథలు వ్యాపించాం. నాకు తీసే కావాలి తీసే మోక్షం ఉంది కదా అని అంటారు. కానీ అది మనం అడుగుతున్నావా అని వాడాలి. లాస్ట్ ఎందుకు లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను, ఈ లాస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడు అడగగలరు, పంచకోశాల ధర్మాల గురించి. ఈ పంచకోశాలలో సిచ్యువేట్ అయినటువంటి షట్చక్రాల యొక్క అర్థం తెలుస్తుంది. ఈ షట్చక్రాలలో ఉన్నటువంటి మూడు ద్రవ్యులు ఉంటాయి, మూడు కాంప్లెక్సెస్ ఉంటాయి. ఆ మూడు కాంప్లెక్సెస్ ఎందుకు ఏర్పడ్డాయో, వాటి కామన్ ఏంటో, వాటి డిజైన్ ఏంటో మనం తెలుసుకోగలిగితే ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ అక్కడ ఈ మూడు పదాలు ఇప్పుడు వాడాలి, దీన్ని మీరు రకరకాలుగా వాడుకోవచ్చు. మీరు అరగంలో ఇంకో భాష వాడలేదు, పంచకోశాలు సీక్రెట్ ఆక్షన్లో ఇంకో భాష వాడలేదు, షట్చక్రాల గురించి సీక్రెట్ ఆక్షన్లో టచ్చి అంతగా బాగా చేయకపోయినా అరగంలో చాలా బాగా చర్చించారు. మెహర్ బాబా ఇంకా చాలా బాగా చర్చించారు. ఈ కాంప్లెక్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. మనం ఈ విషయాలు తెలియనా గ్రంథులు అంటూ ఉంటాయి, ఈ గ్రంథుల గురించి ఎవరు మాట్లాడలేదు. అంచేత ఈ ధర్మ అర్థ కామ మోక్షములలో సీక్రెట్ డాక్టర్ పరంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వీ హ్యావ్ ఫైవ్ స్టేజ్. మనకి ఐదు ధర్మాలు ఉన్నాయి. ఏంటో ఐదు ధర్మాలు, ఒకటి ఉన్నటువంటి ధర్మం అవుతుంది, ప్రాణమైనటువంటి ధర్మం అవుతుంది, మనోమయమైనటువంటి ధర్మం అవుతుంది, విజ్ఞానమైనటువంటి ధర్మం అవుతుంది, ఆనందమైనటువంటి ధర్మం అవుతుంది. ఈ ఐదు ధర్మాలు పూర్తిగా ఎప్పుడైతే కలుస్తాయో దాన్ని పంచీకరణ అంటాము వేదాంతం. ఈ ఐదు ధర్మాలని మనం వదిలేయగలిగాం అనుకోండి, సూక్ష్మీకరణ అంటాం, లేకపోతే కుండలిని జాగరణ అంటాం. కుండలిని అంటే క్లోజ్డ్ సర్కిట్, జాగరణ అంటే ఓపెన్ సర్కిట్. ఈ ప్రాసెస్ ఏంటి, దీన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి ఈ పైన మూడు ఉపయోగపడతాయి. ఈ పైన మూడు ఎలా ఉపయోగపడతాయి అనేది మనం రెండు శ్లోకాలు చదువుకుని టైం ఉంటే మీకు కొంచెం. మ్యాక్స్ ముల్లర్ సత్యాసి ప్రకాశ రాసినటువంటి దయానంద సరస్వతి గారిని ఒకసారి కలుసుకున్నట్ట. కలుసుకుని భారతీయులు
ఈ పురుషార్థాలు అంటారు. సత్యార్థ ప్రకాశంలో ఈ పురుషార్థాల గురించి చాలా బాగా చెప్తాడు ఆయన, ఇదంటాడు అదంటాడు. మరి దీని గురించి ఏవైనా స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వగలిగేటువంటి పుస్తకాలు మీరు మాకేమైనా సజెస్ట్ చేయగలరా అని అడిగారు. దానికి బ్లావెట్స్కీతో మాక్స్ ముల్లర్ గురించి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడో చూడండి. ఇఫ్ మిస్టర్ మోక్ష్ ముల్లర్, మాక్స్ ముల్లర్ ని దయానంద సరస్వతి ఉచ్చారణ చేసింది ఏంటంటే మోక్ష్ ముల్లర్ అన్నట. ఇఫ్ మిస్టర్ మోక్ష్ ముల్లర్ యాజ్ హీ ప్రొనౌన్స్డ్ హిజ్ నేమ్ ఫర్ ఎ బ్రాహ్మణ్ అండ్ కేమ్ విత్ మీ, ఐ మైట్ టేక్ హిమ్ టు ఏ గుప్తా కేవ్. గుప్తా కేవ్ అంటే గుప్తరాజుల కేవ్ అని కాదు, గుప్తంగా ఉన్నటువంటి కేవ్ దగ్గరికి తీసుకెళ్లి ఉండేవాడిని. నియర్ ఓకే మట్టి హిమాలయాస్ వేర్ హీ వుడ్ సూన్ ఫైండ్ అవుట్ దట్ వాట్ క్రాస్డ్ ద కాలా పానీ ఫ్రమ్ ఇండియా టు యూరప్ వర్ ఓన్లీ ద బిట్స్ ఆఫ్ రిజెక్టెడ్ కాపీస్ ఆఫ్ సమ్ ప్యాసేజెస్ ఫ్రమ్ అవర్ టెక్స్ట్ బుక్స్. జాగ్రత్త ఏమండి, దయానంద సరస్వతి ఈనాడు మనకి లభ్యమైనటువంటి ఉపనిషత్తు గురించి కానీ, ఈనాడు మనకి లభ్యమవుతున్నటువంటి పురాణాల గురించి కానీ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి. ఒరిజినల్స్ అన్నీ కూడా హిమాలయాదులో ఎక్కడది ఓకి మట్టి అని ఉందిట, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ, అక్కడ దొరుకుతుంది మీకు. మీకు ఇప్పుడు లభ్యమవుతున్నవి ఇండియా నుంచి యూరోప్కి తీసుకెళ్లినవి, ఇండియా నుంచి జర్మనీ దేశానికి తీసుకెళ్లినవి ఎలాంటిట, అక్కడ దాచిపెట్టకుండా, ఇది పర్వాలేదులే, రిజెక్టెడ్ కాపీ, ఇది ఎవరి చేతిలో పడినా పర్వాలేదు, అంత గొప్ప రహస్యాలేమీ వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేరు అనేది మాత్రమే వాళ్ళకి అందించాను తప్ప అసలైనటువంటి సీక్రెట్స్ వాళ్ళకి ఇవ్వబడలేదు అని చెప్తాడు. దాని తర్వాత పుస్తకాలు ఎవరైనా తెచ్చుకుని ఉంటే ఈ స్టాండ్స్ చూడండి. ఫస్ట్ స్టాండ్గా మాత్రమే చదువుతున్నాను. సంకల్పం గురించి చెప్తున్నాడు. దేని సంకల్పం గురించి చెప్తున్నాడు? ప్రళయంలో మొత్తం సృష్టి ఉంది. సృష్టి ప్రళయంలో ఉంది అంటే అర్థం ఏంటన్నమాట, సృష్టి అభివ్యక్తీకరణ చెందలేదు, అన్మానిఫెస్టెడ్ స్టేట్ లో ఉన్నటువంటి సృష్టి గురించి ఈ పుస్తకంలో చెప్తుంది. ఈ పుస్తకం ఎక్కడి నుంచి ఆవిడ తీసుకుంది? హిమాలయం కేవ్స్ లో ఒక చోట ఒక తాటాక గ్రంథం ఉంది. ఆ తాటాక గ్రంథం ఎలా ఉందిట, నిప్పు దాన్ని కాల్చలేదు, తడి దాన్ని తడపలేదు, వాయువు దాన్ని ఎత్తలేదు, ఎంత పెద్ద గాలి వేసినా కూడా దాన్ని ఎత్తలేదు. మనం ఆ ఉపనిషత్తులో చదువుతాం కదా, ఒక యక్షుడు ప్రత్యక్షం అవుతాడు, ఒక గడ్డిపోత తీసుకొస్తాడు, గడ్డిపోత తీసుకొస్తే నిప్పు దాన్ని కాల్చలేదు, నీరు దాన్ని తడపలేదు, గాలి దాన్ని ఇది చేయలేదు అని అలాంటి పదార్థం మీద రాసి ఉన్నటువంటి స్టాండర్డ్ అది. దీని పేరు బుక్ ఆఫ్ ధ్యాన, ధ్యానం చేయడానికి ఉపయోగపడే పుస్తకం. అందులో మూడు మాత్రం నేను ఇవాళ చదువుతాను. ఆ మూడు కూడా ఒకటి సంకల్పానికి, ఒకటి విజ్డమ్ కి, ఒకటి యాక్షన్ కి సంబంధించింది. దీన్ని మీరు ఏ మానసిక స్థితిలో ఉండి చదువుకోవాలో వినాలో కాస్త జాగ్రత్తగా వినండి. మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే మీరు గాఢ నిద్రపోతున్నారు, మెల్లిగా స్థితిలో ఎలా ఉందో ఆవిడ వర్ణిస్తుంది. దాని వెనకాతలో దాని మీద 170 pages కమెంటరీ రాసింది ఆవిడ. దాన్ని మనం మెల్లిగా చదువుకుందాం. ద ఎటర్నల్ పేరెంట్ wrapped in his ever invisible robe had slumbered once again for 7 eternities. 7 కింద 4 పైన 3. మళ్ళా ద ఎటర్నల్ పేరెంట్, ఆ శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులు నిద్రపోయారు. ఎంతకాలం పాటు నిద్రపోయారట? 7 eternities, 7 కాలాల పాటు నిద్రపోయారు. కాబట్టి రెండో పాయింట్ చూడండి, టైమ్ వాజ్ నాట్, కాలం అక్కడ లేదు, ఫార్ ఇట్ లే ఎస్లీప్ ఇన్ ద ఇన్ఫైనైట్ బూజమ్ ఆఫ్ ద డ్యూరేషన్. కాలం కూడా నిద్రపోతుంది. మూడో పాయింట్ అంటే ఒక్క నిమిషము ఎంత గందరగోళంగా ఉందో ఆ పరిస్థితి అర్థం చేసుకోండి. కానీ నిజంగా అంత గందరగోళమైన పరిస్థితి ఏం కాదు. ఇంకేదంటే ఆ పరిస్థితి ఏముందో మనం రోజు ఉంటున్నాం, యు నో దట్ స్టేట్. కానీ ఆ స్టేట్ ని ఎన్ నేతి నేతి వచ్చనే నిగమావచ్చు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పగలం తప్ప ఇది అని చెప్పాననుకోండి మీకు మెలకు వచ్చేసినట్టే. అంటే నేను అనేటటువంటి చేతనత్వం ఇంకా రాలేదు కానీ మీరు మెలకుగా ఉన్నారు. ఆ స్థితిని ఊహించుకోండి. నిద్రాస్థితిలో ఇట్ ఈజ్ పాసిబుల్ టు క్యాచ్ ఇట్. సాధనా విధానంలో రెండు రకాల సాధనలు చెప్పారు. అనపాన సతయోగం అని మొట్టమొదటిసారి బుద్ధుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఎవరైనా ఉంటే ఇవాళ రాత్రి నుంచి స్టార్ట్ చేసేయండి. ఈ మూడు చదివాను ఇప్పుడు నేను ఏంటా మూడు చదివాను, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయినట్టు ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన సాధన కనుక మీరు ఇవాళ నుంచి మొదలెడితే రేపు పొద్దున్నే మీకు అర్థమైపోవచ్చు. ఇట్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. మళ్ళా చదువుతున్నాను వినండి. ద ఎథనల్ పేరెంట్ wrapped in her ever invisible robe had slumbered once again for 7 eternities. 7 కాలాల పాటు మళ్ళా హాయిగా నిద్రపోయాట పురుషుడు. రెండో శ్లోకం. Time was not, కాలము లోదు, for it lay asleep in the infinite bosom of duration. అనంత కాలములో కాలము నిద్రపోతుంది. మూడోది, యూనివర్సల్ మైండ్ వాజ్ నాట్, ఫార్ దేర్ వాజ్ నో హా హీ. పదం అది అక్కడ దేర్ వాజ్ నో హా హీ టు కంటేని. మనస్సు కూడా లేదు అక్కడ, ఇంకేత హా హీలు లేవుట అక్కడ. ఇక్కడ మన ఆధ్యాత్మిక జగత్తులో ఒక చిన్న సాధనాత్మకమైనటువంటి టిప్ ఇస్తున్నాను. ఈ టిప్ నాకు ఆశా కోరిక ఏంటంటే, లాస్ట్ క్లాస్ లో ఒక టిప్ చెప్పాను నేను, మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక నామాన్ని మీరు కంటిన్యూస్ గా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు కానీ సీక్రెట్ డాక్టర్ మీద తగిన బ్యాక్గ్రౌండ్ రాదు. ఇప్పుడు రెండో టిప్ చెప్తున్నాను నేను. ఈ చెప్పిన మూడు కూడా శ్వాస మీద ఆధారపడినటువంటి రహస్యాలు. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు అని మీకు నమ్మకం ఉంటే ఈ మూడు శ్లోకాలు అర్థమైపోతాయి. అనుకోండి కదా, వీఆర్ ఆల్ బ్రీదింగ్. సో నో ప్రాబ్లం అబౌట్ ఇట్. హా హీ అంటే బ్రెత్, ఇన్ గోయింగ్ బ్రెత్, అవుట్ గోయింగ్ బ్రెత్. రమణ మహర్షికి చేతి మీద క్యాన్సర్ వచ్చింది. హీ వాజ్ టు బి ఆపరేటెడ్. అతనికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనెస్థీషియా ఇస్తా ఉన్నారు. అతను ఏం అక్కర్లేదన్నాడు, ఇలా చేపెట్టాడు, ఆపరేషన్ చేశారు. అఫ్కోర్స్ ఆపరేషన్ ఉన్నా సక్సెస్, సక్సెస్ అవ్వలేదు ఆపరేషన్. కానీ ఆయన ఏం కంప్లైంట్ చేయలేదు, ఏం గందరగోళం ఏం చేయలేదు మామూలుగా. ఏంటక్కడ ట్రిక్, అనపాన సతయోగం అని దీన్ని పబ్లికైజ్ చేసినటువంటి ఘనత ఆ బుద్ధుడికి మాత్రమే చెందుతుంది. ఈ సైన్స్ ని, ఈ టెక్నిక్ ని రోజు రాత్రి మనం నిద్రపోతున్నాం. మనం నిద్రపోతున్నప్పుడు మీరు అన్కాన్షియస్ అయిపోతున్నారు. ఎంత బాధలో ఉండండి, మీరు ఎంత పెయిన్ లో ఉండండి, మీరు నిద్రపోతే పెయిన్ తెలియదు మీకు. ఏంటి జాగ్రత్త అవస్థకి నిద్ర అవస్థకి తేడా అంటే, సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది అంటే, ఇది మొత్తం శ్వాస మీద మాత్రమే ఆధారపడి ఉంది. యు చేంజ్ ద రేట్ ఆఫ్ బ్రెత్, శ్వాస పీల్చుకునేటటువంటి వేగాన్ని మీరు మార్చేసుకోండి, మీ మొత్తం జీవితం మారిపోతుంది అన్నాడు. ఇది ఎంత నిజమని డౌట్ వస్తుంది. ఇంత సింపుల్ విషయం మార్చారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు. కానీ జువాలజిస్ట్ వాళ్ళ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ లో దే ప్రూవ్ దిస్. మనం పీల్చుకునే శ్వాస నిమిషానికి సుమారు 16 సార్లు 18 సార్లు మధ్య ఉంటుంది యావరేజ్ గా. అంటే రోజుకి ఒక 21,600 మనం గాలి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. కుక్కలు, రాబిట్స్ ఇవి నిమిషానికి 35 సార్లు గాలి పీల్చి వదులుతూ ఉంటాయి. అవి 14 ఏళ్లకి 20 ఏళ్లకి తెచ్చిపోతూ ఉంటాయి. ఏనుగులు, తాబేళ్లు నిమిషానికి 4 సార్లు మాత్రమే గాలి పీలుస్తాయి. అవి 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు దొరుకుతాయి. యు చేంజ్ యువర్ రేట్ ఆఫ్ బ్రెత్, టైం పీరియడ్ మారిపోతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకుని మళ్ళా ఈ రెండు చదువుతాను నేను, చూడండి మీకు ఏమైనా అవగాహన వస్తుందేమో. యూనివర్సల్ మైండ్ వాజ్ నాట్, ఫార్ దేర్ వాజ్ నో హా హీ టు కంటైన్. మనము శ్వాస పీల్చుకున్నప్పుడు మనలోని శ్వాస మూడు రకాలుగా మారుతుంది. ఒకటి, మనలోకి శ్వాస వెళ్ళిపోగానే అది మనస్సుగా మారుతుంది. మనస్సు కాలముగా మారుతుంది, కాలము వాక్కుగా మారుతుంది. ఇది మీరు పట్టుకోగలిగితే ఈ మూడు స్టాన్సాస్ యొక్క అర్థం అనేది తెలుస్తుంది. ఇది ఎలా పట్టుకోవటం, హౌ టు డూ ఇట్, మన వీడియో క్యాసెట్ టేప్స్ లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు రకాల వైండింగ్స్ ఉంటాయి కదా. అనపాన సతి యోగం అని బుద్ధుడిచ్చినటువంటి టెక్నిక్ ఏంటి అంటే, రాత్రి మీరు కాళ్ళు కడుక్కుని దాన్ని బాగా తుడి చేసుకుని పొడి కాళ్ళతో పడుకోండి. పడుకున్న తర్వాత ప్లేబ్యాక్, పడుకునే ముందు కాళ్ళు తుడుచుకున్నారు, కాళ్ళు తుడుచుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళారు, అంతకంటే ముందు టీవీ ఆపేయండి అని పిల్లలు అన్నారు, పిల్లలు టీవీ ఆపుతా ఉన్నారు, హే మీరు ఆపరా అన్నారు, ఇంకాస్త వెళ్ళారు, రేపు పరీక్ష ఉందా మీకు తెలుసా, ఇప్పుడు మీకు ఏమీ లేదు అంటాం, ఇంకాస్త ముందు కడితే మధ్యగా అందంటున్నాం, అలా అంతకంటే ముందు సీక్రెట్ డాక్టర్ గురించి లెక్చర్ విన్నాము, ఈ లెక్చర్ అంతా కూడా మీరు వెనక్కి వెళ్ళి అలాగే ఎంతవరకు మీరు దీన్ని తీసుకెళ్లాలి, పొద్దున్న నిద్ర లేచేంత వరకు తీసుకెళ్లాలి మీరు. ఇది మీరు ఒక ఆరు నెలల పాటు చేయగలిగితే యువర్ ఎంటర్ ఇన్ టు ద ప్రీవియస్ నైట్, నిద్ర లేచే స్థితి కంటే ముందు ఉన్న స్థితికి మీరు ఎంటర్ అయిపోతారు అన్నది నేనే కాక నా యొక్క అనేక మంది ఫ్రెండ్స్ దీన్ని చేసే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఒకటే వీఆర్ వెరీ ష్యూర్ ఇస్ దట్ వీ విల్ బి రెగ్యులర్. దాన్ని రెగ్యులారిటీ మెయింటైన్ చేయలేకపోయాను, నేను చేయలేకపోయాను, మా ఫ్రెండ్స్ చేయలేకపోయారు. కానీ ట్రిక్ ఇది అంటే ఇవాళ రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఈ ప్లేబ్యాక్ ఒకటి చేసుకున్న తర్వాత మీరు మీ శ్వాసని గమనిస్తూ ఉండండి, మెలకుగా ఉన్నారు మీరు, సడన్లీ అట్ వన్ పర్టికులర్ పాయింట్ మెలకుగా ఉన్నటువంటి మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. సడన్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ కదా, ఈ సడన్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏ టైప్ ఆఫ్ బ్రీదింగ్ లో జరుగుతుందో మీరు పట్టుకోగలిగితే ఈ మూడు స్టాండ్రాజు మనం అర్థం చేసుకోగలుగుతాం అని గుర్తుంచుకోండి. మళ్ళా చెప్తున్నాను, ఏం చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ప్లేబ్యాక్ చేసుకోండి రోజంతా జరిగింది, ఫాస్ట్ రీప్లే. ఇది నిజంగా చచ్చిపోయినప్పుడు అంటే అబద్ధంగా చచ్చిపోవటం కూడా ఉంటుందా మాస్టారు, నిజంగా అంటే ఐ వాంట్ టు జస్ట్ చెక్ ఇట్ అంతే, అంతకంటే ఇంకేం లే, లేకపోతే ఒక క్లాస్రూమ్ లో ఎక్కడో చదువుతున్నాను నేను, మార్చురీకి ఒక పేషెంట్ ని ఒక క్షవాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు, వాడేమో నేను చచ్చిపోలేదంటున్నాడు, పక్కన నర్స్ అంటోంది డాక్టర్ కంటే నేను ఎక్కువ తెలుసా అని. అలా అలా కాకుండా ఫాస్ట్ రీవైండింగ్ లో మనిషి చచ్చిపోయేటప్పుడు మొత్తం జీవితం ఫ్లాష్ బ్యాక్ కింద వస్తుంది. సాధారణంగా మునిగిపోతున్నప్పుడు మునిగిపోయి బతికిన వాళ్ళని అడిగితే దే కన్ఫర్మ్ ఇట్. అది చేసుకుని మీరు అంటే మీకు అర్థమైనా నేను చెప్పినట్టు లాస్ట్ స్టేజ్ నుంచి నిద్ర మెరుపునే స్టేజ్ వచ్చి చేసుకోండి, గబగబగబ చేసుకున్న తర్వాత మీ దృష్టి కేవలము శ్వాస మీద ఉంచుకోండి. ఒక పర్టికులర్ స్టేజ్ లో ఆ శ్వాస గ్రిప్ ఇస్తుంది. చాలా మంది పడకుర్చీలో పడుకుని ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడో అగాధంలో పడిపోతున్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది చాలా మందికి మంచం మీద, అది ఆ టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడే. ఆ కాన్షియస్నెస్ పట్టుకోవటానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఇవాళ నుంచి చేస్తామని ఆశిస్తూ, ఇదంతా ఎందుకు అంటే అందరూ సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం అనేటటువంటి భావన మాత్రం మర్చిపోకుండా, నేనే సాధన చేసుకోవాలి నేనే అంతా చేసుకోవాలని కాకుండా అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. పశ్యంతు మా కచ్చి దుఃఖమాత్మీయాపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాశతం. ఓం శాంతి శాంతి.